गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः।
सावधान
భాగవత మహాత్మ్యం. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజ ప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే ప్రభాసతం. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజ ప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే ప్రభాసతం. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజ ప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే ప్రభాసతం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నైమిషేషోతమాసీనం అభివాద్య మహామతిం కథామృతరసాస్వాదకుశలః శౌనకోబ్రవీత్. గోకర్ణ ఉపాఖ్యానములో ఆత్మదేవుడు ధుంధులి ధుంధుకారి గోకర్ణుడు, గోకర్ణుడు యొక్క యోగస్థితి, ధుంధుకారి యొక్క ప్రేతస్థితి గురించి మనం చదువుకున్నాం. ధుంధుకారి యొక్క ఆ ప్రేతస్థితి నుంచి విముక్తి పొందటానికి పురాణాలలో వర్ణించినటువంటి ఏదీ ఉపయోగపడలేదు. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి విషయాల్లోకి వెళ్తాం. కానీ ఆ అద్భుతమైనటువంటి విషయాలు వింటే సరిపోదు, విన్నది ఆచరించగలగాలి. శరీరంలో మూడు భాగాలు ఉంటాయి: శిరస్సు, మెడ మొండెము, తప్పి కాయము, మనస్సు, వాక్కు, శరీరము. ఇవి మూడు. ఈ మూడు మానవుడు అనేటటువంటి జంతువులో వేరువేరుగా ఉన్నాయి. మనస్సు చెప్పినట్టు మాట రాదు, మాట చెప్పినట్టు శరీరం వినదు. సూతుడు, శౌనకుడు, నైమిషారణ్యం. నైమిషారణ్యము అంటే నిమిష నిమిషానికి మారిపోయేటటువంటి అరణి. అరుగుపోతూ ఉంటాం మనం ప్రతి నిమిషానికి, శరీరం మారిపోతూ ఉంటుంది. శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు అంటే 7 సంవత్సరాలలో ఈ రోజు ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి చిన్న కణము కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, మళ్ళా కొత్తది వచ్చేస్తుంది 7 సంవత్సరాల లోపల. ఈ నైమిషారణ్యంలో విని ఆచరించగలిగేటటువంటి మానసిక స్థితి మనం తెచ్చుకోగలిగితే, అంటే సూతుడు చెప్పింది శౌనకుడు కథామృత రసాస్వాదకుశల ఎక్స్పర్ట్ అనమాట. ఏంటి విన్నది ఎలా చేయాలో, ఆ ఎక్స్పర్టైజ్ ఎలాగుండాలి అన్నది రామాయణం చెప్తుంది మనకి. సీతని చూసిరా అన్నాడు, అంతే కదా, చూసిరాలేదు, చాలా చాలా చేసొచ్చాడు. లంక అసలు చాలా అద్భుతమైనటువంటి ఉద్దేశంతో శివుడు పార్వతి నిర్మించుకున్నది అని కథ చెప్తారు. అంటే దాని వాస్తు కాని అది కాని అసలు ఉత్తరం దిశలో ఉండకూడదు కదా బరువు, అంచేత కైలాసం ఎక్కడుండాలి, దక్షిణానికి వెళ్ళాలి, అసలు అక్కడికి వెళ్ళుంటే ఏమై ఉండేదో. కానీ రావణాసురుడు వచ్చి గందరగోళం చేశాడు. కానీ వాస్తు అద్భుతంగా ఉంది దాన్ని, సైన్స్ అద్భుతంగా ఉంది దాన్ని. అందులో ఎవడుంటే వాడు ముట్టుకున్నది బంగారం అవుతుంది. అంచేత వాడు అసురుడైనప్పటికీ కూడా ఉన్నటువంటి స్థల మహిమ వల్ల బంగారు లంకగా మారిపోయింది అది. ఇంకా వాడిని పట్టుకోవటానికి ఇది నిర్మించుకున్నది ఎవరు, మరి శివుడును పార్వతీను, మరి అది ఎలా ఉంటుంది హంగులన్నీ కూడా. హనుమంతుడిని చూసి రమ్మన్నాడు. హనుమంతుడికి అర్థమైంది, ఇదయ్యా నాయన గందరగోళం, ఇలాంటి పరిస్థితి ఉన్నంత వరకు కూడా దాన్ని ఎవరు ఏమి చేయలేరని. అందుకని మొత్తం దాన్ని గందరగోళం చేసి పారేశాడు, తీగ పారేశాడు అంతా కూడా. అంటే ఏంటి, ఎక్కడా ఏది పద్ధతిలో ఉండేటట్టు మాత్రం ఒప్పుకోలేదు. మనము పద్ధతిగా ఉంచుకోవటానికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. మన ఇళ్లలో చేసేటటువంటి చాలా పెద్ద తప్పులు ఏం చేస్తూ ఉంటాం అంటే, ఓ లూజ్ కాంటాక్ట్ ఉంటే, ఓ మేకు ఊడిపోతే, సాధారణంగా గడియలకి ఒక బోల్ట్ ఊడిపోయినంత మాత్రాన ఏం ప్రమాదం ఏమి ఉండదు. అంచేత అసలు ఆ బోల్ట్ పెట్టాం, కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ బోల్ట్ పెట్టాం, కానీ ఒక బోల్ట్ అక్కడ లేకపోవటం వల్ల చాలా రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉండి ఉండవచ్చు, తెలియదు మీకు అది. అంచేత ఇది కథామృత రసాస్వాద కుశల అంటే చెప్పాక మీరు ఇంకా ఇండ్లకి వెళ్లిన తర్వాత ముందు ఇది చెక్ చేసుకోవాలి, అసలు ఎక్కడైనా లూజ్ కాంటాక్ట్ ఉందా, ఎక్కడైనా లీకేజ్ ఉందా. అవి ఉండకూడదు ఎక్కడా కూడా. ఇంట్లో ఎక్కడ లీకేజ్ ఉన్నా కూడా మీ యొక్క ఇంధనము, ఇంధనము అంటే అర్థమైతుంది కదా, ధనము మాత్రమే కాదు అన్ని రకాల శక్తులు కూడా లీకేజ్ అవుతూ ఉంటాయి. కానీ దాన్ని పిచ్చివాళ్లలాగా పట్టుకుని ఇంకా అది లీక్ అవుతుంది కనుక నా పని జరగటం లేదు అనే మూర్ఖత్వం మాత్రం రాకూడదు. ఆ బ్యాలెన్స్ రావాలి. అందుకు కథామృత రసాస్వాద కుశల నేర్చుకోండి అని చెప్తే, నేర్చుకోవటం మానేసి విధివేషాలు అయితే మొదలెట్టాం అనుకోండి, నేను తుమ్మాను ఇందుకు తుమ్మాను అంటే మే కూడింది కనుక, నేను దగ్గాను ఇందుకు దగ్గాను అంటే ప్లగ్ కరెక్ట్గా పెట్టలేదు కనుక అంటే మనకి పిచ్చెత్తింది అని అర్థం. ఇన్నాళ్ళు అలాగే ఉన్నాం కదా, బానే ఉన్నాంగా. ఇంప్రూవ్ చేసుకోండి పరిస్థితిని, అది మొదటిది. ఎక్కడా కూడా ఇంట్లో శుచికి అగేనిస్ట్ గా ఉండకూడదు. పైకి ఎత్తగానే బూజు కనిపించింది అంటే ఖచ్చితంగా మీ ఆలోచన ధోరణి సవ్యంగా ఉండదు. ఎవరి ఆలోచన ధోరణి అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శ్రీమద్ భాగవత మహత్యాన్ని చదివేటటువంటి వాళ్ళ గురించి మనం చెప్తున్నాం, కానీ డైలీ లైఫ్ లో అది ఇంపార్టెంట్ కాదు. ఉప్పు కిలో ఎంత ఇప్పుడు? 6 రూపాయలు 8 రూపాయల ఎంత? 8 రూపాయలు. కానీ మేము సైన్స్ లో రీసెర్చ్ చేయడానికి ఉప్పు వాడతాం, అది 20,000 రూపాయలు కేజీ. అదే ఉప్పు. ఏంటి తేడా అక్కడ? ప్యూరిఫికేషన్, ప్యూరిఫికేషన్. అంచేత ప్యూరిఫై చేసుకునేటటువంటి వాడు మామూలు మనిషి కంటే ఇంకా బాగుండాలి. కాని నేను ప్యూరిఫై చేశాను కనుక విధివేషాలు వేస్తాను అన్నాడు అనుకోండి, మామూలు మానసిక స్థితి నుంచి వాడు కిందకి దిగజారాడు అనుకోండి, మరి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. సమత్వం యోగ ఉచ్యతే. ఎలాంటి సమత్వం కావాలి అన్న దానికి నిన్న ఈ శ్లోకం చదువుకున్నాం. ప్రేతయోని నుంచి శాస్త్రాలు కూడా దాటించలేనటువంటి పరిస్థితిని శ్రీమద్ భాగవతాన్ముక్తి సప్తాహం వాచనం కురు ఇది సూర్యవచస్సర్వై ధర్మ రూపంతు విశ్రుతం. ధర్మముగా సూర్యుడు చెప్పినటువంటి ఈ శ్రీమద్ భాగవత సప్తాహాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేస్తామన్నది మెల్లిమెల్లిగా మనకు అర్థమవుతుంది. కానీ ఇంకొక విషయం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అసలు ఈ గందరగోళం అంతా ఏంటి అని. ఒక పక్కేమో వేదాలంటాం, ఇంకో పక్క పురాణాలంటాం, ఉపనిషత్తులంటాం, శాస్త్రాలు అంటాం, రకరకాలుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తి శాస్త్రాలలో చెప్పబడినటువంటి విధముగా పాపహాని జరగాలి అంటే జరగలేదు అంతే కదా అర్థం. గయలో శ్రాద్ధంలో పిండం పెడితే గయలో అసలు ఎలాంటి వాడికైనా ముక్తి వస్తుందని కదా అసలు కదా శాస్త్రం. వీడేమంటాడు, నువ్వు 100 గయ శ్రాద్ధాలు పెట్టినా కూడా నా ప్రేతత్వ ముక్తి కాదు అని చెప్తాడు. అసలు దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మీరు తెలుసుకోవటానికి ఇప్పుడు అవతరిస్తున్నటువంటి గురు పరంపర గురించి చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. కానీ ఆ గురు పరంపర గురించి అర్థం చేసుకుంటే సరిపోదు. మీరు ఆచరణ పెట్టదలుచుకుంటే మిలిటరీ డిసిప్లిన్ కంటే తక్కువ డిసిప్లిన్ తో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థాయికి వెళ్లరు. కానీ మిలిటరీ ట్రైనింగ్ పొందాక, మిలిటరీలో చేరాల్సిన అవసరం లే, మీకు హెల్త్ అది అన్ని వస్తుంది, నేను చేయలేను బాబోయ్ అంటే పారిపోయి వచ్చేయచ్చు, అది వేరే విషయం. కానీ మిలిటరీలో చేరినటువంటి లాభాలు మీకు రావు, అర్థమవుతుంది కదా. అందుకని గురువులు వాళ్ళు ఏం చెప్తారంటే యుగ సైనికులు. మీరు మిలిటరీ లెవెల్లో వర్క్ చేయడానికి కావలసినటువంటి వ్యక్తులు మాత్రమే ఈనాడు భూమి మీద అవతరిస్తున్నారు. గత ఎన్ని సంవత్సరాలు బట్టి? 5,000 సంవత్సరాల బట్టి ఇలాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులే జన్మిస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్ గా ఏమవుతోంది, జన్మ అవుతే జన్మ తీసుకుంటున్నారు కానీ మర్చిపోతున్నారు, మతి మరుపు. శ్రీకృష్ణ అందుకే భగవద్గీతలో అర్జునుడు కూడా ఏం చెప్తాడు, నష్టో మోహ స్మృతిని లబ్ధ్వా, నాకు గుర్తు వచ్చింది. అంచేత మీరు అది గుర్తు చేసుకోండి, పుట్టాం పెళ్లి చేసుకున్నాం పిల్లలు పుట్టారు చచ్చిపోయాం, ఏముంది ఇందులో, దానికోసమా మనం పుట్టింది అని ఒక్కసారైనా మీకు అనుమానం రావటం లేదా? ఈ మానవ శరీరం మనం తెచ్చుకున్నది ఇందుక. జంతువులు కూడా పుట్టాక వాళ్ళ పిల్లల గురించి పట్టించుకోవు. మహా అవుతే తల్లి కొంతసేపు పట్టించుకుంటుంది, తర్వాత ఏం చేస్తుంది, వదిలేస్తుంది. అంతే కదా, మనం జంతువులమే కదా. మరి మనకెందుకు ఈ పిచ్చి వ్యామోహం, ఎందుకు ఈ గందరగోళం? అంటే వదిలేయమనా పిల్లల్ని, బయటకు విసిరేయమనా? విసిరేయమని కాదు, ఎక్కడో మన జీవితం యొక్క అంతరార్థాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ అంతరార్థం ఏంటి అంటే, మీరు కనుక సవ్యంగా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, సివివి మొదలగు ఆ గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక విశేషమైనటువంటి గ్రహాన్ని సృష్టించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ ఇది విని వెర్రెత్తితే చాలా కష్టం. మరి మీరు వెర్రెత్తుతారో అర్థం చేసుకుంటారో అది మీ యొక్క మానసిక స్థితి మీద బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పాల్సిందే కదా, ఇంతవరకు అది బయటికి ఎక్కడా చెప్పబడలేదు. శ్రీమద్ భాగవత మహాత్మ్యము ఇలాంటి కథలను మిలిటరీ డిసిప్లిన్ లాగా ఎవడైనా చేయగలిగితే వాడు ఖచ్చితంగా పృథ్వీ గ్రహం మీద ఉండడు, ఆ గ్రహానికి ట్రాన్స్పోజ్ అయిపోతాడు, ట్రాన్స్మైగ్రేషన్ అయిపోతుంది. కానీ దానికి మీరు నిత్య జీవితంలో ముందు సక్సెస్ అయి చూపించగలగాలి. గురువులందరూ కూడా నిత్య జీవితంలో సక్సెస్ అయి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ల గురువు వాడికి లభించాడు, ముందు లభించలే. శ్రీరామ శర్మ ఆచార్య కావచ్చు, సివివి గారికి కావచ్చు, బ్లావెట్స్కీకి కావచ్చు, లారీ మహాశయకి కావచ్చు, యోగానందకి కావచ్చు. యోగానంద బీఏ అవుతే గానీ నేను అసలు నీతో మాట్లాడన్నాడు, నువ్వు బీఏ డిగ్రీ తీసుకోవాల్సిందే. పూర్వకాలంలో బీఏ డిగ్రీ వస్తే అది చాలా గొప్ప డిగ్రీ. ఇదివరకు హీరోలందరూ కూడా బీఏ చదివేవాళ్ళు సినిమాలో, గుర్తుందా మీకు? ఇప్పుడు హీరోలందరూ ఎవరు? గుండాలు. అంటే మన స్థాయి, మన ఆలోచన స్థాయి ఎలా ఉంటుందో దాన్ని బట్టి సినిమా హీరోలు ఉంటారు. అంచేత నిత్య జీవితంలో సక్సెస్ కానటువంటి వాడు మాత్రము శ్రీమద్ భాగవతం జోలికి వచ్చినంత మాత్రాన వాడికి ఏమీ లాభం ఉండదు. ఏ విధమైనటువంటి లాభం ఉంటుంది? నిత్య జీవితంలో ఎలా జీవించాలో తెలుసుకుంటాడు, ఆ లాభం ఉంటుంది. ఎలా జీవించాలని చెప్పాను నేను, రెండు రకాలుగా జీవించమని చెప్పాను. మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, ఇలా జీవించగలిగిన వాళ్లకే రెండవ స్టెప్. ఇలా ఇప్పుడు జీవిస్తారా, ఇంకొన్ని జన్మల తర్వాత జీవిస్తారా, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జీవిస్తారా అన్నది మీ ఇష్టం. ఎప్పుడు జీవించినా కాలేజీ ఉంటుంది, కాలేజీలో ఆ కోర్సు ఉంటుంది. మన తాత ముత్తాతలు 7వ క్లాస్ చదువుకున్నారు, మనము 7వ క్లాస్ చదువుకుంటాం అదే స్కూల్లో, రాబోయేటటువంటి తరం వాళ్లు కూడా అదే స్కూల్లో 7వ క్లాస్ చదువుకుంటారు. అంచేత మీరు ఇవి ఎప్పుడు నేర్చుకుంటారు? భౌతిక జగత్తులో జీవించడానికి రెండు నియమాలు చెప్పాను నేను. ఒకటి ఏంటి అంటే రుణానుబంధము. ఈ రుణానుబంధము మీరు తీర్చుకోనంత వరకు మీరు ఉన్న చోట నుంచి ఖచ్చితంగా కదలలేరు. మీరు అనుకుంటారంటే మేము కదలగలమని పారిపోయితే ఏమీ ఉండరు, మళ్లీ మళ్లీ తిరిగి అక్కడికే వస్తూ ఉంటారు. ఇది ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఈ రుణానుబంధాలు, విశ్వనాథ్ శాస్త్రి అంటే ఉపాసిని మహారాజ్ కాకముందు ఆయన పేరు కాశీ విశ్వనాథ్ శాస్త్రి, సిద్ధిసాయి దగ్గరికి వచ్చాడు. నాయన నీకు నాకు రుణానుబంధం ఉంది, నువ్వు నుంచి వెళ్లకు అన్నాడు. నేను వెళ్తాను. అంతేగా, ఏమైంది వెళ్తే? సరే నువ్వు వెళ్ళిరా, మళ్ళా ఎప్పుడు తిరిగి వస్తావు అన్నాడు. 8వ రోజు అంటే ఎన్ని రోజులు గడిచాక 8వ రోజు వస్తుంది? భాగవత సప్తాహం అయ్యాక 8వ రోజు వస్తుంది. తను వెళ్ళగలిగాడా? వెళ్ళలేదు, రుణానుబంధం. కానీ ఉపాసిని బాబా రుణానుబంధం మనకి లేదు. అంచేత మన్నేం పిలిపించుకోడు సిద్ధిసాయి, మనం పోవాలి అక్కడికి. కానీ ఇక్కడున్నటువంటి రుణానుబంధాలు వదిలించుకోకుండా నువ్వు అక్కడ పోయి కూర్చున్నావు అనుకో, నిన్ను ఉండనివ్వడు. బలవంతంగా నువ్వు ఉన్నా నీకు ఏమీ ఉపయోగపడదు. ఇంకొక మొట్టమొదట ఇది అర్థం చేసుకోండి, భార్యతో కాని, భర్తతో కాని, వదినతో కాని, అక్కతో కాని, అమ్మతో కాని, నాన్నతో కాని, స్నేహితులతో కాని, శత్రువులతో కాని, శత్రువులతో అసలు పెద్ద రుణానుబంధం. మిగతా వాళ్ళందరూ గుర్తు ఉన్నా ఉండకపోయినా శత్రువు ఎప్పుడూ గుర్తుంటాడు. సివివి గారి దగ్గరికి ఒకతను వచ్చాడు, మీరు చాలా పెద్ద తాంత్రికులట, మీరు మనస్సులో మార్చేస్తారట, నేను మీరు ఏం అడిగితే అది ఇచ్చేస్తాను, నా మొత్తం ఆస్తి ఇచ్చేస్తాను నేను, ఫలానా వాడిని చంపేయండి అన్నాడు. వాడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు, చాలా హింసిస్తున్నాడు వాడు నన్ను. సరే రైట్, నేను చెప్పింది నువ్వు చేస్తావా అన్నాడు. చెయ్యన్నాడు. మరి నువ్వు నా భక్తుడు లాగున్నావు, లేకపోతే నా దగ్గరికి రావు కదా? అవునండి, నేను మీ యొక్క మీడియం దగ్గర నుంచి సివివి నమస్కారం దీక్ష తీసుకున్నాను నేను. నా ఫోటో ఉందా మీ ఇంట్లో? ఉంది అన్నాడు. మీ శత్రువు ఫోటో ఒకటి సంపాదించన్నాడు. అమ్మయ్యా, గురువు గారు దారిలో పడ్డాడు, ఇంకా తాంత్రిక ప్రయోగాలు చేయాలంటే మరి అవంతా కావాలి కదా, అంచేత ఫోటో అడిగాడు చాలా ఆనందంగా. కానీ ఎల్లార్జీ ఫోటో కావాలి, చిన్న ఫోటో లాభం లేదంటే సరే పెద్ద ఫోటో తయారు చేయించి తీసుకొచ్చాడు. నా ఫోటో తీసేసి నీ పూజ గదిలో ఈ ఫోటో పెట్టన్నాడు. శత్రుత్వము ఎలా వదిలించుకోవాలి. తర్వాత వాళ్ళు చాలా గొప్ప ఫ్రెండ్స్ అయిపోయి కుంభకోణంలో ఉన్నటువంటి ఆశ్రమం నిర్మించడం వాళ్ళిద్దరు ద్వారా జరిగింది. పరమ శత్రువుల ద్వారా ఇద్దరు చాలా పెద్ద ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకొక ఈ రుణానుబంధాలు చాలా తమాషాగా ఉంటాయి. శత్రుత్వమే పెద్ద రుణానుబంధమేమో. సినిమాల్లో కూడా అది చాలా కరెక్ట్ గానే చూపిస్తారు. ముందు హీరో హీరోయిన్లు కొట్టుకుంటారు, కొట్టుకున్న తర్వాత కదా కలుస్తారు వాళ్ళు. అంచేత ఈ రుణానుబంధం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రుణానుబంధాల గురించి మీరు మర్చిపోయారు, మీకు అసలు ఏమీ తెలియటం లేదు. అసలు మీకు తెలియదు ఈ రుణానుబంధాలు ఏంటో. ఎందుకు తెలియదు అంటే మీకు జ్యోతిష్ శాస్త్రం రాదు. జ్యోతిష్ శాస్త్రము చాలా స్పష్టంగా రుణానుబంధాలు తెలిపేది. పేర్లతో సహా ఆ రుణానుబంధాల మీదే నేర్చుకు పెట్టేవారు. ఇంతకు ముందు రుణానుబంధం, రుణానుబంధాలు మీకు తెలియాల్సిన పని లేదు. మీరు ఎక్కడుంటే అక్కడ మీరు చేయగలిగేటటువంటి సేవ ఉంటే పూర్తిగా చేసేయండి. మీకు ఎవరైనా సేవ చేస్తానంటే చేయించుకోవద్దు, మీకు తెలియదు. ఇంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల చేత సేవ చేయించుకోవద్దు, ఏ విధమైనటువంటి హెల్ప్ అడగొద్దు. కానీ ఇతరులకి కుటుంబ సభ్యులకి మీరు చేయగలిగేటటువంటి సర్వీస్ చేసేయండి. వాళ్ళు తిడుతూ ఉంటే ఎలా చేస్తాం సార్, పెద్ద ఎల్లార్జీ ఫోటో పెట్టి మీకు ఇష్టమైనటువంటి దేవుడు ఫోటో బదులు ఏం పెట్టాలి, వాళ్ళ ఫోటో పెట్టుకుని ఆ దేవుడే ఎక్కడ ఉన్నాడు అనుకుని వాళ్ళకి ఆర్పించుకోండి. నాలుగు పూట్ల ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి. అంతేత ఫస్ట్ కండిషన్ ఇది. ఇది మీరు తీర్చుకోకపోతే ఈ రుణానుబంధము తల్లికి తండ్రికి అందరం ఒకళ్ళకి పరస్పరం అప్పుగా ఉండటం వల్ల ఉన్నదే తప్ప ఆ అప్పు తీరిపోయిన మరుక్షణము నువ్వు ఉండమన్నా ఎవడే ఉండడు. ఎవడే ఉండడు ఉండవలసిన చోట. అది రుణానుబంధం. రెండోది ఏం చెప్పాను నేను, రెండో రూల్, మీరు ఎక్కడున్నారో అక్కడ ఇదివరకు కంటే ఒక మెట్టు పైకెక్కటానికి ప్రయత్నం చేయండి. ఎక్కడున్నా సరే మీరు ఖచ్చితంగా ఒక మెట్టు పైకెక్కగలరు, లేకపోతే ఒక మెట్టు కిందకి దిగ్గలరు. అంతే కదా, మనం ఎక్కడైనా ఉంటే ఆరో ఏడో క్లాసులో ఉంటే అంటే ఎనిమిదో క్లాసులోకైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఒక క్లాసు కిందకైనా దిగొచ్చు, ఒక మెట్టు కిందకైనా దిగొచ్చు. నేను ఇచ్చినటువంటి సలహా ఏంటి మీకు, ఒక మెట్టు పైకెక్కటానికి ప్రయత్నం చేయండి. అది ఎలా జరుగుతుందో ఇందులో చెప్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇదేంటి ఫస్ట్ స్టెప్. ఇది చేయకుండా మేమేదో చాలా పెద్ద భక్తులం, మేము కళ్ళు మూసుకుంటే దేవుడు కనిపిస్తున్నాడు అది కనిపిస్తున్నాడు. నిజంగా నీకు కళ్ళు మూసుకుని దేవుడు కనిపిస్తే నువ్వు బతకవు, చస్తావు. దేవుడు కనిపించిన వాళ్ళు చచ్చిపోయినా చచ్చిపోతారు, లేకపోతే పరమ గురువులుగా మారిపోతారు. దేవుడు కనిపించాక కూడా నువ్వు ఇలాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగానే జీవిస్తూ ఉంటే నీకు దేవుడు కనిపించలేదు. ఎవడు కనిపించాడు, ప్రేతం కనిపించింది, పిశాచం కనిపించింది ఆ రూపంలో. ఇంచేత చాలా జాగ్రత్తగా ఉండండి. మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, కళ్ళు మూసుకుంటే వాళ్ళు కనిపించారు వీళ్ళు కనిపించారు అని. అంత ఈజీగా గురువులు మనకి కనిపించరు, అంత ఈజీ కాదు అది. ఇది ఫస్ట్ స్టేజ్. రెండవ స్టేజ్ గురువులు మనకు అందజేస్తున్నటువంటి విధానం. ఈ రుణానుబంధాలు తీర్చుకుంటూ ఒక మెట్టు ఎక్కటానికి ప్రయత్నం చేస్తూ ఆ ఒక మెట్టు ఎక్కేటటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో టైం చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. చదువు రానివాడు ఒక మెట్టు ఎక్కి చదువు వచ్చినవాడు అవుతాడు. ఎలా అవుతాడు, చదువుకోవటం వల్ల. ఎలా చదువుకుంటాడు, ప్రతిరోజు 10 నుంచి 4 వరకు 20 ఏళ్ల పాటు చదువుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డబ్బు లేనివాడు డబ్బున్నవాడు అవుతాడు, ఒక మెట్టు ఎక్కుతాడు. నిర్ధన సధన అవుతాడు. ఎలా అవుతాడు, టైం ప్రకారం చేస్తాడు. ఒక కంపెనీ పెట్టినా ఏది పెట్టినా ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకుని ఆ టైంకి అక్కడ ఉంటూ వచ్చేవాళ్ళని చూసుకుంటూ ఎవడూ రావటం లేదని తలుపు తాళం వేసుకుని ఇంట్లో కూర్చోకూడదు. రెండోది ఇంకోటి చాలా పెద్ద తప్పు ఏం చేస్తారంటే, ఇంట్లో ఆఫీస్ ఉన్నటువంటి సీఎల్ని వాళ్ళని సీఏలు వాళ్ళని నేను చూశాను, వాళ్ళు లుంగీలు కట్టేసుకుని గళ్ళ లుంగీలు కట్టేసుకుని కూర్చుంటారు ఆఫీస్ చైర్లో. అలా కూర్చోకూడదు. నువ్వు నీ ప్రొఫెషన్కి నీ ఆఫీస్కి నువ్వే విలువ ఇవ్వకపోతే బయటవాడు ఏం విలువ ఇస్తాడు. ఇంచేత మీరు ఎలా కూర్చోవాలి ఆఫీసులో, ప్యాంటు షర్టు నీట్గా డ్రెస్అప్ అయి కూర్చోవాలి. ఎవడు రావటం లేదు మాస్టర్, నువ్వు అలా కూర్చుంటే వస్తారు. ఇవాళ కూర్చున్నానండి మీరు చెప్పాక ఒక రోజులో వచ్చేస్తే ఇంకేముంది అందరూ చేసేద్దరు, అర్థమైంది కదా. అంచేత ఎప్పుడు కూడా స్నానం అయిన తర్వాత, ఇక్కడ న్యూస్ వైర్ లేదు కదా, యూజ్ లేదుగా. అంచేత ఆ టైంని ఉపయోగించుకునేటటువంటిది కావాలి. దానికి ఇప్పుడున్నటువంటి గురువులు అందజేసేటటువంటి విధానం ఏంటి అంటే సమయదానము, అంశదానము. ఇది ఒక మిలిటరీ డిసిప్లిన్ లాగా, అంటే అది చేయకపోతే కోర్టు మార్షల్ అయిపోతుంది. అంచేత శ్రీరామ శర్మ ఆచార్య చాలా గర్వంగా చెప్పుకున్నాడు, నా గురువు 5 మాలలు గాయత్రి చేస్తే తప్ప నువ్వు భోజనం చేయకు అన్నాడు. 1884లో ఆయన రాసుకున్నాడు, ఒక్కరోజు కూడా నేను భోజనం మానలేదు. అంటే అర్థం ఏంటి, ఇన్ని సంవత్సరాల బట్టి కూడా ఒక్కరోజు కూడా ఆయన సాధన మానలేదు. నన్ను చాలా మంది ఏమని అడుగుతారంటే, మాస్టర్ ఒకవేళ సాధన మానేస్తే నేనేం చేసేది, మానేస్తే ఏమవుతుంది, కింద దిగుతాం, పై మెట్టుకు ఎక్కకుండా కింద మెట్టుకు వెళ్తాం. ఇంచేత మొదటిది ఏంటి, రుణానుబంధము ఒక మెట్టు పైకి ఎక్కటం. రెండవది ఏంటి, మన మొత్తము జీవితము ఒక టైం టేబుల్ ప్రకారం ఫిక్స్ అయిపోవాలి. అద్భుతమైనటువంటి టైం టేబుల్ అంతా కూడా సూర్యుడు వల్లే వస్తుంది, సూర్యుడు లేకపోతే మనకి టైమింగ్ లేదు. అంచేత సూర్యుడు చెప్పాడు అని చెప్పేది, సూర్యుడు చెప్పినట్టు కనుక మనం చేయగలిగితే ఈ పృథ్వీ గ్రహం మీద కాకుండా వేరొక పృథ్వీ గ్రహం మీద వెళ్లటానికి వీలు ఉండవచ్చు, వెళ్లరు, అంత సులభమేం కాదు అది. దానికి ఈ ముద్ర గురించి చెప్తూ ఉంటాం మనం, ఒకటి జూపిటర్, ఇంకోటి శుక్రుడు. ఈ 2 గ్రహాలు మధ్య ఇంకొక కొత్త గ్రహము ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది, మనం అందరం దానికి రెడీ అవుతే, మన జీవిత విధానము దానికి తగినట్టు మార్చుకోగలిగితే. ఈ 2 కూర్చున్న తర్వాత ఎక్కడా పెన్ను నిన్న ఎన్నో శ్లోకం 57, 57, 54, 60 ఇందులో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్? నక్కల గీత మాత్రం 57 దగ్గర ఉంది. సరే 57 నుంచి మొత్తం అస్థి స్తంభం నేను గీసుకున్నాను ఇక్కడ 2 గీత. అస్థి స్తంభం స్నాయుబద్ధం మాంస శోణిత లేపితం చర్మావనద్ధం దుర్గంధం పాత్రం మూత్రపురీషయో. ఇందా చేస్తే ఈ శరీరం ఏంటి, ఎముకలు, ఎముకల మీద మాంసము, మాంసం మీద నెత్తురు, అంతేగా. ఇంకాస్త అటు ఇటు వెళ్తే మూత్రము పురీషము, ఇది మన శరీరంలో ఉండేది. ఇంతకంటే గొప్పదైనటువంటి, అందమైనటువంటి, సుగంధాలు ఇచ్చేటటువంటి పదార్థం ఏదీ మన శరీరంలో లేదు. జరాశోక విపాకార్థం రోగ మందిర మాతురం దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణభంగురం. ఇంకా ఈ శరీరం ఎలాంటిది, దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణభంగురం. కృమ విద్భం భస్మ సంజ్ఞాతం శరీరమితి వర్ణితం అస్థిరేణ స్థిరం కర్మ కుతో ఎం సాధయేన్నహి. కానీ తమాషా ఏంటి అంటే, క్షణభంగురమైనటువంటి అస్థిరమైనటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని స్థిరమైనటువంటి ఆత్మశక్తిని మనము పొందగలము. యత్రాత సంస్కృతం చాన్న సాయం తచ్చ వినశ్యతి తదీయరస సంపుష్టే కాయే కానామ నిత్యత. పొద్దున్న వండినటువంటి అన్నము సాయంత్రానికి పాడైపోతుంది. అలాంటి అన్నము తిని నిర్మించబడినటువంటి ఈ శరీరము నిత్యము ఎలా ఉండగలదు, ఖచ్చితంగా పాడైపోతూ ఉంటుంది. సప్తాహశ్రవణాల్లోకే ప్రాప్యతే నికటే హరి అతో దోష నివృత్యర్థం మేతదేవహి సాధనం. అంచేత క్షణభంగురమైనటువంటి నష్టపోయేటటువంటి ఈ శరీరమును దేనికి మీరు ఉపయోగించుకోవాలి అంటే, ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి. అది వినటానికి బాధపడిపోతున్నారు మనుషులు. మీరు ఎంత ఆశ్చర్యం చూసుకోండి, ఏది చెయ్యవలసినదో అది చెప్పాలి అంటే మీరు పారిపోతున్నారు. చివరికి మనుషులందరినీ కూడా ఈ దారిమ్మట తీసుకురావటానికి గురువులు ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు అంటే, డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థ మనం తగదు అని ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఎక్కడా తగదు ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు గురువులు మనకిప్పిస్తున్నారు అంటే, స్వాతంత్ర్యం లేకుండా ఈ నిర్ణయాలు తీసుకునేటటువంటి హక్కు లేదు. డిక్టేటర్ వచ్చి అందరూ ధ్యానం చేయవలసిందే లేకపోతే చంపేస్తాను అంటే మనం చేస్తామా చేయమా? మరి అలా చేస్తే అది స్వాతంత్రం అనిపించకూడదుగా. ఈ నిర్ణయాలు మీ స్వనిర్ణయాలు అయి ఉండాలి, మీరు ఇష్టపడి తీసుకునేటటువంటి నిర్ణయం అయి ఉండాలి. కానీ ఈ ఇతరుల ప్రోద్బలం మీద మీరు ఈ నిర్ణయం తీసుకోకూడదు. కనుక మనకి అర్హత లేనటువంటి స్వాతంత్రాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి ఇప్పిస్తున్నారు గురువులు. తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చిందా, కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందా, వస్తే ఏం మార్పు వస్తుంది అన్నది మనకి పెద్ద మార్పులేని రావు. కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా తేడాలు వచ్చేస్తాయి. తెలుగుదేశం పార్టీలో పవర్లో ఉంటే వాళ్ళకి లాభం, కాంగ్రెస్ పవర్ లో ఉంటే వాళ్ళ వాళ్ళకి లాభం, మనకేం లాభం? ఇలాగే ఉంటాం, కాంగ్రెస్ ఉన్నా ఇలాగే ఉంటాం మనం, తెలుగుదేశం ఉన్నా ఇలాగే ఉంటాం. రేపు ఇంకో డిక్టేటర్ వచ్చినా కూడా మన జీవితాలలో ఏం మార్పు రాదు. ఇంచేత మీరు నిర్ణయం తీసుకునేటటువంటి అలవాటు పోగొట్టుకున్నారు. ఇండెసిషన్, మీ అంతటా మీరు ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఆ డెసిషన్ తీసుకునేటటువంటి విధానం ఎలా కావాలో చూడండి. తర్వాత చెప్తాడు, బుద్బుదాయివ తోయేషు మశకాయివ జంతుషు జాయంతే మరణాయవ కథా శ్రవణ వర్జితా. ఈ సప్తాహ శ్రవణాన్ని చేయనటువంటి వాడు జీవితం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే లైక్ బబుల్, బబుల్ అంటే నీటి బుడగ వలె జీవిస్తారు. ఎప్పుడు టప్ అంటుందో మనకి తెలియదు, ఉన్ననాళ్ళు ఉంటుంది, తర్వాత టప్ అంటుంది. లేకపోతే మశకాయవ జంతుషు, నీళ్లలో పెరుగుతున్నటువంటి దోమలుంటాయి, అవి పుడతాయి చనిపోతూ ఉంటాయి, అలా జీవిస్తారు. జాయంతే మరణాయవ కథా శ్రవణ వర్జితా. అంచేత ఈ సప్తాహ కథ మీరు చదువుకుంటున్నప్పుడు అసలు దాన్ని మీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో అనేది మీరు నేర్చుకోకపోతే. కానీ వింటం వల్ల ఒకటి ఉంటుంది ప్లస్ పాయింట్, గీత పడుతుంది కదా, మళ్ళా ఎప్పుడో ఏ జన్మలోనో అది రివైవ్ అవ్వచ్చు. జలస్య శుష్క వంశస్య యత్ర గ్రంథి విభేదనం చిత్రం కిము తదా చిత్త గ్రంథి భేదకదాశ్రవాత్. ఏమీ ప్రాణం లేనటువంటి వెదురు బొంగు యొక్క ఏమంటారు అవి కణతలో టప్ 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 అని పగులుతే ఈ కథ వింటప్పుడు మనిషికేముంది, అన్ని రకాలైనటువంటి శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు కూడా ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. దిచ్చతే హృదయ గ్రంథి చిద్ధంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి సప్తాహ శ్రవణే కృతే. హృదయంలో ఉన్నటువంటి గ్రంథులు పోతాయి, ఛిద్యంతే సర్వ సంశయా అన్ని రకాలైనటువంటి అనుమానాలు నివృత్తి అవుతాయి. క్షీయంతే చాస్య కర్మాణి సప్తాహ శ్రవణే కృతే. సంసార కర్ద మాలేప ప్రక్షాళన పటీయసి కదా తీర్థే స్థితే చిత్తే ముక్తిరేవ బుధే స్మృతా. అంచేత సప్తాహ శ్రీమద్ భాగవత శ్రవణ విధానాన్ని మించినటువంటి జీవితంలో ఆనందం ఇవ్వగలిగేటటువంటి విధానం ఏమీ లేదు అని ఈ మాటలు ఎవరంటున్నారు? ఎవరికి ఇదంతా చెప్తున్నాడు? వాడు ప్రేతము కృష్ణుడిలాగా మారిపోయాక తన తమ్ముణ్ణి ఇదంతా చెప్తోంది. ఇంకొకటి అది ఎవరు చెప్తున్నారు? ప్రేతం చెప్తుంది. దుందుకారి మారిపోయాడు ఇప్పుడు, దుందుకారి ప్రేతంలా లేదు ఇప్పుడు, కృష్ణం వేషం వేయలేదు, కృష్ణుడిలాగా మారిపోయాడు. ఏవం బ్రువంతి వై తస్మిన్ విమాన మగతత్తథ వైకుంఠవాసి భిర్యుక్తం ప్రస్ఫుర దీప్తి మండలం. ఇలా మాట్లాడుతున్నాడు దుందుకారి. ఆ వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఇలాంటి విమానం ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చినట్టు విన్నారా మీరు? తుకారాం జీవితంలో కూడా ఇలా అందరూ చూశారు కళ్ళారా. అంచేత అసంభవం సంభవం అవుతుంది తుకారాం లాంటి జీవితం జీవించగలిగితే. సర్వేషాం పశ్యతాం భేజే విమానం దుంధులేసుత విమానే వైష్ణవాన్ వీక్ష గోకర్ణో వాక్యమబ్రవీత్. గోకర్ణుడు, నేను కథ చెప్పాను, నేను దుంధుకారి ఏమో ప్రేతయోని నుంచేమో మారిపోయాడు, విమానం వచ్చి వాడిని ఎక్కించుకు తీసుకుపోతోంది, మరి బాధ బాధే కదా, నేను ఇంత ప్రస్తుత కష్టపడి కథ చెప్తే. గోకర్ణ వాచ అత్రై వసంతి శ్రోతారో మమ నిర్మల ఆనీతాని విమానాని నతేషాం యుగపత్కుత. చాలా మంది వింటున్నారు, చాలా మంది యోగులు వచ్చారు, మహానుభావులు వచ్చారు, పునీతులు వచ్చారు, మంచివాళ్ళు, నిజంగానే వాళ్ళు మంచివాళ్ళు. అసలు నా మంచితనం గురించి నాకు డౌట్ లేదు గోకర్ణుని. నేను మరి నేను కూడా ఈ కథ చెప్పాను, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కథ వింటున్నారు కదా. వెళ్లి వెళ్లి ఆ దుందుకారి పరమ చవట, పరమ నికృష్టుడు, గయ శ్రాద్ధం 100 శ్రాద్ధాలు పెట్టినా కూడా వాడి ప్రేతయోని నుంచి ముక్తి కాదు అన్నటువంటి వాడికి తప్పనప్పుడే 7 రోజుల్లో మీరే స్వయంగా వచ్చి తీసుకుపోతున్నారు. శ్రవణం సమ భాగేనా సర్వే శామిహ దృశ్యతే ఫలభేద కుతో జాత ప్రభ్రువంతు హరిప్రియా. హరిప్రియుడైనటువంటి పార్షదుల ద్వారా ఈ తేడా ఎందుకు వచ్చింది? అందరం ఒకే కథ విన్నాం, ఒకే టైంకి విన్నాం. అందులో మేము ప్రేతయోనుల్లో లేం, మేము చాలా మంచి యోనుల్లో ఉన్నాం, మేము ప్రేత పిశాచ రాక్షసులం అసలే కాదు, భూసురులం అంటే దేవతలు, కానీ భూమి మీద ఉన్నటువంటి దేవతలు. మరి మా కోసం ఎందుకు విమానాలు రాలేదు? హరిదాస ఊచు శ్రవణస్య భేదేనా ఫలభేదోత్ర సంస్థిత శ్రవణంతు కృతం సర్వై నతధా మననం కృతం ఫలభేదస్తతో జాతో భజనాదపి మానద. వినే విధానంలో తేడా వచ్చింది, మీరు మననం చేసుకోలేదు. మననం చేసుకున్నాకేం చేయాలి? ఆచరించాలి. మీరేం ఆచరించలేదు, వాడు అప్పటికే అప్పుడు ఆచరించి మాయమైపోయాడు. అతను ఏ రూపంలో విన్నాడు ఇదంతా కూడా? ప్రేత రూపం ఎలా ఉంది అంటే స్థూల శరీరం వాయు శరీరంలో ఉంది. వాయువు అంటే శ్వాస. అందుకు నేను మిమ్మల్ని రిపీటెడ్ గా చెప్తాను, మీరు శ్వాసని గమనించుకోగలిగితే, గమనించుకోవటం ముందు వస్తే తర్వాత ఏం చేస్తామో చెప్తాం. అది అయ్యాక ఏంటి అని అడుగుతారు. నేనేం చెప్పేది అది అయ్యాక ఏమవుతుందో. నాకు కాశీలో ఉన్నప్పుడు నిర్మల్ కుమార్ అని ఒక ఫ్రెండ్ ఉండేటటువంటి వాడు, చాలా బాగా పాడేవాడు. ఎంత బాగా పాడేవాడు అంటే, సెకండ్ షో సినిమా చూసి మేము బయటికి వస్తే సైకిల్స్ మీద వెళ్తూ ఉండేవాడు, ఇతను గొంతుకెత్తి పాడుతూ ఉండేవాడు. వెనకాతల 50-60 సైకిల్ ఉండేవి ఆ పాట వింటానికి. అంత బాగా పాడేవాడు. వాడికి ఒకసారి ఒక విచిత్రమైనటువంటి కోరిక వచ్చింది, ఓ అసంభవమైనటువంటి కోరిక వచ్చింది. ఏంటంటే నాకు సంగీతం నేర్పాలని. కూడా ఉంటున్నాను, నువ్వు కూడా నాతో గొంతు కలిపి పాడితే చాలా బాగుంటుంది రామకృష్ణ అని. సరే దానికి ఉంది, నువ్వు నేను ఎవడని నేర్పుతానంటే నేను ఎప్పుడు రెడీయే నేర్చుకోవటానికి. అంతేసా చెప్పాడు, సరిగవ పదరిసా అంతే 7 స్వరాలు, ఇది నీకు వచ్చేస్తే ఇంకేముంది సంగీతం వచ్చేస్తుందని కూర్చోబెట్టాడు. నేను సా రే అంటే నువ్వు రే, నేనంటూ రే అంటా, నువ్వు సా అంటున్నావు అనేవాడు. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, నేను రే అంటే అది సా ఎలా అయింది, ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. ఏదో చెప్తారు సార్ సంగీతం వచ్చిన వాళ్ళు, అదేదో ఆ స్థాయి భేదమో ఏదో. అంచేత సంగీతం రాకకుండా సంగీత సాధన చేస్తే ఇలాగే ఉంటుందేమో. అర్థమైందా చెప్పినటువంటి ఉదాహరణ? కానీ ఇంకో ఉదాహరణ ఉంది అక్కడే కాశీలోనే. మేము అప్పుడు ఉంటున్నటువంటి మిశ్రపోఖరి అనేటువంటి ఒక ప్లేస్ ఉండేది, దాని వెనకాతలే రవిశంకర్ గురువు గారి ఇల్లు ఉండేది. రవిశంకర్ పేరు తెలుసా మీకు? ఒకసారి నేర్చుకుంటున్నప్పుడు రవిశంకర్ ఆయన ఇంటికి వెళ్ళాడు, నాకు సితార వాదన నేర్పించండి అని. బాబు నువ్వు మరి ఇలాంటి టైం అప్పుడు వచ్చావు, మేము పెళ్లికి వెళ్తున్నాం మేము. అతనికి ఒక నియమం ఉంది, ఆ రోజు ఎవడొచ్చి అడిగినా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు ఏదో, ఆ రోజు ఎవరొచ్చి అడిగినా ఆయన కాదండు. అదును చూసుకుని వెళ్ళాడు ఇతను. వాళ్ళు వచ్చావు మరి, సరే ఓ పని చేయి, నేను పెళ్లికి వెళ్తున్నాను, నేను నువ్వు వచ్చావు కనుక సరిగా 10 నిమిషాలు నేను సితార మీద చెప్పేస్తాను నేను నీకు. ఓ ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు నువ్వు ప్రాక్టీస్ చేసుకో, దాని తర్వాత ఇదిగో తాళం ఇక్కడ పెడుతున్నాను, గొల్లెం పెట్టి మీకు కాశీలో అన్ని సన్నటి ఇరుకు గలీలు ఉంటాయి, చాలా ఇరుగ్గా ఉంటాయి. సరే రైట్ మంచిదండి. అలావుద్దీన్ ఆయన ముస్లిం, ఆయన పేరు నాకు గుర్తు రావటం లేదు ఇప్పుడు, రవిశంకర్ గురువు. సరే పెళ్లి గడిపారు వాళ్ళు. పెళ్లి గడిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి వచ్చారు వీళ్ళు. తలుపు తాళం వేసలేదు, గొల్లెం పెట్టలేదు, గుండె గుహలు మంది గురువు గారికి. వీడితో చెప్పాను, వీడెవడో కొత్త మొహం వచ్చాడు వాడు, నేను వెళ్ళమన్నప్పుడు తలుపు గొళ్ళం పెట్టి తాళం వేసి వెళ్ళమన్నాను అంటే వాడు లోపలే ఉన్నాడు. ఈ 3 రోజులు బట్టి సాధన చేసుకుంటూ సరిగా 10 నిమిషాలు మాత్రమే పలుకుతూ, నాకు డౌటే ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా 3 రోజుల పాటు సరిగా 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తారు, నాకు ఐడియా లేదు సంగీతం గురించి, అంచేత నేనేం చెప్పను. కానీ మరి రవిశంకర్ కాక చేస్తాడా అలాంటి వాడు? నేను ఇంతవరకు నాకు రాలేదు అదేంటో అది. అంచేత శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థిత శ్రవణంత కృతం సర్వే నతధ మననం కృతం. అంచేత మననం చేసుకోవటానికి మొత్తము భాగవత యొక్క రహస్యం మీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, కృష్ణతత్వం ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, ఫ్లూట్ అంటే ఏంటో అర్థం అవుతే, రాముడికి ధనస్సు కృష్ణుడికి ఫ్లూట్ అంతే కదా. అంచేత ఆ ఫ్లూట్ దాంట్లో ఆ శ్వాసలో ఎలా మార్చుకున్నాడో ఆ ప్రేత యోనిలో ఉన్నా కూడా అర్థం చేసుకోగలిగాడు, డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు. సప్తరాత్రమ పోషేవ ప్రేతేన శ్రవణం కృతం మననాది తదాతేన స్థిర చిత్తే కృతం భృశం. ఇంకోటి మరి మీరు గాభరా పడొద్దు, 7 రాత్రులు ఇతను ఉపవాసమే చేశాడు. వాయు శరీరంలో ఉన్నాడు కదా, ఏం తింటాడు? ఇంకొక 7 రాత్రులు ఇతను ఉపవాసంతోనే ఉన్నాడు, ఉపవాసం చేస్తూ ఉన్నాడు. మననాది తదాతేన స్థిర చిత్తే కృతం భృశం. దాని తర్వాత ఏంటి, ఆ బొంగులో దూరాడు కదా, ఇంకా అక్కడి నుంచి బయటకు రాలే. 7 రోజులు కూడా అక్కడే ఉంటూ ఉండేవాడు. టప్ 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 అంటూ ఉంటే ఏమెదిగాడు? ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్ళాడు. 7 రాత్రుల్లో ఏమీ తెలియలేదు. అదృఢం చ హతం జ్ఞానం, దృఢం లేకపోతే జ్ఞానం పోతుంది. అదృఢం హతం జ్ఞానం, 5 మాలలు జపం చేసుకుంటూ 24,000 గాయత్రి మంత్ర జపం అవుతోన్న కొద్ది లెక్క పెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్క 24,000 గాయత్రి మంత్ర దానికి అదొక ప్యాకెట్ లాగా ఉంటుందన్నమాట. దాంతో ఆ శక్తితో మీరు ఏదైనా కోరికలు నెరవేర్చుకోవచ్చు. డబ్బు ఎలా కూడబెడతాము, మంత్ర జపాన్ని ఎలా కూడబెట్టాలి, ఆ కూడబెట్టినటువంటి జపాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఆ జ్ఞానం లేకపోతే పని జరగదు. జ్ఞానం ఉంది, 125,000 గాయత్రి మంత్ర జపం చేస్తే మంత్ర సిద్ధి వస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఒక్కడు కూడా నేను 125,000 గాయత్రి మంత్ర జపం చేస్తాను మాస్టర్ అని మాత్రం చెప్పలేదు. కానీ మీరు 40 రోజుల పాటు తిన్న హోటల్లో తినకుండా ఒంగోలులో ఉన్న హోటల్లో తినేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దీక్ష పెడదాం అనుకున్నాం అనుకోండి, ఇవాళ ఏంటి దీక్ష చేయగలుగుతారా మీరు? కష్టమా? ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇప్పుడైతే మీరు మొహమాట పడుతున్నారు, కానీ అలాంటి దీక్ష నేను పెట్టానే అనుకోండి, గ్యారంటీగా చేయగలుగుతాం. అంటే అర్థం ఏంటి, మంచిది అనగానే ఎలాగే ఎగ్గొట్టాలి, మరి దానివల్ల ఏమవుతుంది, ఆ దృఢత్వం లేకపోవటం వల్ల. అదృఢంచ హతం జ్ఞానం, ప్రమాదేన హతం శృతం, విన్నది మర్చిపోతాం. ఇమ్మీడియట్ గా నోట్ చేసేసుకుని దాన్ని మననం చేసుకోకపోతే హతం శృతం, విన్నది మర్చిపోతాం. సందిగ్ధో హి హతో మంత్ర, సందిగ్ధం. ఇంతకీ గాయత్రి మంత్రం గొప్పదా రామమంత్రం గొప్పదా, పెద్ద గొడవ అయిపోయింది ఇప్పుడు. మాస్టర్ ఏమో మీరే ఎందుకోండి మంత్రం అన్నారు. ఆయన చెప్పినా మీకు ఆ సందిగ్ధం వస్తుంది, ఇంతకీ ఏ మంత్రం ఎన్నుకోవాలి అని. సందిగ్ధో హతో మంత్ర, ఏ మంత్రం అయినా ఒకటే అది గుర్తుంచుకోండి. మంత్రము చివరికి శబ్దాతీత స్థితికి తీసుకెళ్తుంది. నేను అంచేత ఏ శబ్దం అయితే ఏముంది శబ్దాతీత స్థితికి వెళ్ళటానికి. అంచేత సందిగ్ధో హి హతో మంత్రో వ్యగ్రచిత్తో హతో జప. నేను చాలా జపం చేశాను మాస్టర్, నీకేం తెలుసు, నేను లక్షల లక్షలు జపం చేశాను. ఎలా జపం చేశాను, తొందర గబగబగబ అయిపోవాలి. వ్యగ్రచిత్తో హతో జప, ఆనందాశ్రువులు రాలుతో విశ్వామిత్రుడు వశిష్ఠుడు లాంటి మహాత్ములు చేసినటువంటి మంత్రాన్ని అందరికీ ఇదివరకు అసలు విన్నిచ్చేవారు కూడా కాదు. చాలా విశేషమైనటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళని మాత్రమే ఈ మంత్రదీక్ష ఇచ్చేటటువంటి మంత్రము ఈనాడు సర్వసులభంగా ఇలా ఫ్రీగా మనకి దొరికిపోతూ ఉంటే ఎంత ఆనందించని. ఆనందించటం మానేసి అది వద్దు అనేటటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అసలు వాళ్ళు చెయ్యరు, ఇంకోళ్ళని చేయనివ్వరు. నాకు చాలా పెద్ద అనుమానం ఏంటంటే రాక్షసులందరూ కూడా ఇలా పుట్టారేమో అని. మంత్రం చేయొద్దు, దేవుణ్ణి పూజించొద్దు చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా నా దృష్టిలో రాక్షసులే, బ్రాహ్మలైనా. చాలా మంది కోపం వస్తుంది, మరి రావణాసురుడు బ్రాహ్మడే, కానీ రావణాసురుణ్ణి బ్రాహ్మణ నవుడు అండు ఏమంటాం, అంతే మరి అది పద్ధతి పద్ధతే. అంచేత ఒక సవ్యమైనటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళని, ఒక మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళని మీకు తెలియకపోతే తెలియకపోయి అడ్డుకోకండి. మనకున్నటువంటి జ్ఞానం ఎంత, ముందు ముందు వాళ్ళకి అనుమానం పుట్టిస్తాం మనం. మనం చెయ్యం, వాళ్ళు పాపం చేస్తూ ఉంటే అలా చేయకూడదు అనుకుంటానండి, అన్నీ తెలియదు ఇంత చేస్తేను అనుకుంటావు. అంచేత ఇవంతా కూడా ప్రమాదం తీసుకొస్తాయి. అదృఢంచ హతం జ్ఞానం, ప్రమాదేన హతం శృతం, సందిగ్ధో హి హతో మంత్రో, వ్యగ్రచిత్తో హతో జప, అవైష్ణవో హతో దేశో. భగవద్భక్తులు లేనటువంటి దేశము నాశనం అయిపోతుంది. హతం శ్రాద్ధమ పాత్రకం, శ్రాద్ధకర్మ మనం చేస్తున్నప్పుడు ఆ శ్రాద్ధకర్మ చేయించేటటువంటి వ్యక్తికి పాత్రత లేకపోతే ఆ శ్రాద్ధకర్మ యొక్క ఫలితం పోతుంది. హతమశ్రోత్రియేదానం శ్రోత్రియత్వము, వేద జ్ఞానం లేనటువంటి వాడికి దానం చేస్తే ఆ దానం వేస్ట్ అయిపోతుంది. అనాచార హతం కులం, అనాచారం ఉంటే కులమే ఎగిరిపోతుంది. విశ్వాసో గురు వాక్యేషు స్వస్మిన్ దీనత్వ భావన మనోదోష చేశ్చైవ కథాయాం నిశ్చలామతి. అంచేత ఈ సప్తాహ శ్రవణం చేస్తున్నటువంటి వాళ్ళకి 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉంది మీరు కనుక ఈ సప్తాహ శ్రవణం చేస్తే బృందగారికి వచ్చినటువంటి లాభాలన్నీ కూడా మీకు వస్తాయి. మొట్టమొదటి ఏంటి అంటే విశ్వాసో గురు వాక్యేషు. గురువు అవుడు పుస్తకమే, పుస్తకంలో చెప్తున్నాను కదా మీకు, ఇది మీరు వింటే చాలు, మీ కష్టాలన్నీ పోతాయి, మీకున్నటువంటి బాధలన్నీ పోతాయి, మీరు సవ్యమైనటువంటి మార్గంలో పడతాడు అని పుస్తకమే చెప్తుంది కదా. అందుకే ఏం చెప్తాను నేను, ఈ పుస్తకాన్ని పూజించాలి మనం. ఈ పుస్తకం ఎక్కడ కనిపిస్తే అక్కడ లేచి నుంచోవాలి అని మొదట్లో చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో. విశ్వాసో గురు వాక్యేషు స్వస్మిన్ దీనాత్వ భావన, నేను దీనిని అనేటువంటి భావన మీకు ఉండకూడదు. భాగవతం వింటున్నటువంటి మీరు దీనులు ఎలా అవుతారు? ఎంత అద్భుతమైనటువంటి అదృష్టం ఉంటే తప్ప మీరు వినరు. కానీ విన్నాక మననం చేసుకుని దాన్ని ఆచరించకపోతే గురువు కూడా ఏం చేయలేడు. మనోదోష జయశ్చైవ, మనస్సు యొక్క దోషాలు. మనస్సు యొక్క దోషం ఏంటంటే ఒకటే ఒక దోషం ఉంది మనస్సుకి, చంచలం. ఇది చేస్తూ ఉంటే అది గుర్తొస్తుంది, అది చేస్తూ ఉంటే ఇది గుర్తొస్తుంది, ఈ రెండు చేస్తూ ఉంటే ఇంకోటి ఏదో గుర్తొస్తుంది కదా. జపం చేస్తూ ఉంటే ఏం గుర్తొస్తుంది? మీకు అందరికీ అనుభవం అయింది కదా. ఆర్పిస్తూ ఉంటే ఏ పని చేస్తున్నామో అది తప్ప మిగతా అన్ని గుర్తొస్తాయి. దాన్ని ఏకాగ్రం చేసుకోండి. మనస్సు ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ఏకాగ్రతం చేసుకోండి. అది ఒక్కటి మీకు తెలిస్తే ప్రపంచంలో మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవడూ ఉండడు. అదొక్కటి చేయం. మనం ఏకాగ్రత లేదు, ఏదో చేస్తూ ఉంటాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దోషాన్ని జయించండి. మనోదోష జయశ్చైవ కథాయా నిశ్చలామతి. ఈ భాగవత కథ ఎందు అందులో చెప్పినటువంటి దాని మీద దృఢమైనటువంటి విశ్వాసము. ఇవి నాలుగు లక్షణాలు. ఈ శ్లోకం కంటతా పట్టేసుకోండి. 75వది. విశ్వాసో గురువాక్యేషు స్వస్మిన్ దీనత్వ భావన మనోదోష జయశ్చైవ కథాయా నిశ్చలామతి. ఈ నాలుగు లక్షణాలతో కనుక మీరు ఈ భాగవత సప్తాహాన్ని కనుక వింటే ఖచ్చితంగా విమానం వస్తుంది మీ దగ్గరికి కూడా. వచ్చాక ఎక్కుతారా ఎక్కరో నాకు డౌటే. ఇక్కడ వచ్చింది అనుకోండి, బై ఛాన్స్ ఊరికి ఊహిద్దాం ఇప్పుడు వచ్చింది, మీలో 90% పైకి ఏదైనా అంటారు కానీ ఎక్కరు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేనే ఎక్కను. నాకు చాలా పనులున్నాయి ఇక్కడ అని చేత నాకు ఆ పనులన్నీ పూర్తి చేసుకున్నాక తర్వాత కానీ నేను ఎక్కను అని ముందే చెప్పేస్తాను జగద్గురువుకి. అంచేత మీరు ఆ రెడీగా ఉండండి. ఈసారి రేపటి నుంచి వస్తున్నప్పుడు మీరు ఇంట్లో వాళ్ళకి అందరితోనూ చెప్పి వస్తూ ఉండండి. మాకు తెలీదు, బై ఛాన్స్ విమానం వస్తే మేము ఎక్కి వెళ్ళిపోతాం. అందుకే చెప్తున్నాను, మీరు రెడీ చేస్తూ ఉండండి. ఏమో ఏం చెప్పగలం. ఆ విశ్వాసాన్ని బట్టి ఇందులో పైన చెప్పాడు కదా, కథాయ నిశ్చలామతి ఏవమాధికృతం చేత్ తదా వైశ్రవణే ఫలం పునఃశ్రావంతే సర్వేషాం వైకుంఠే వసతే ధ్రువం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా వినాలు కదా అని ఇక్కడ అడుగుతున్నాడు. ఎవరెవరికి చెప్తున్నారు? పార్షదులు కోకర్ణుడికి చెప్తున్నారు. వాడు విమానం ఎక్కేశాడు, వాడికి కూర్చున్నాడు. ఈ పైలట్ ఇంకా ఎవరెవరు ఉంటారు ఇక్కడ, స్టివార్డెస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా కనుక మీరు మళ్లీ కథ వింటే మిమ్మల్ని తీసుకెళ్తానికి కూడా మేము విమానం తీసుకుని వస్తాము. గోకర్ణ తవ గోవిందో గోలోకం దాస్యతి స్వయం ఏవ ముఖ్యా యు సర్వే వైకుంఠం హరికీర్తనా. గోకర్ణ నువ్వు మాత్రం గాభరా పడకు, నీవుకు మేము రాము. నిన్ను తీసుకెళ్తానికి స్వయంగా గోవిందుడే వచ్చి తీసుకెళ్తాడు. శ్రావణే మాసి గోకర్ణ కథామూచేత తప్పున సప్తరాత్రవతీం భూయ శ్రవణం తహకృత పునః. శ్రావణ మాసంలో మళ్లీ గోకర్ణుడు ఈ హరికథ మొదలెట్టాడు, శ్రీమద్ భాగవతాన్ని మళ్లీ చెప్పటం మొదలెట్టాడు. కథా సమాప్తో యజ్జాత శ్రూయతాం తచ్చ నారద. కథ పూర్తయిపోగానే 7 రోజులు అయిపోగానే ఏం జరిగిందో విను నారద అంటున్నారు. నారద విను అని ఎవరు ఎవరినంటున్నారు? నారదుడు. నారద తర్వాత ఏం జరిగిందో విను అని ఎవరన్నారు ఎవరినన్నారు? నలుగురు కుమారులు. నారదుడికి చెప్తున్న కథ కదా ఇది. అంచేత నారద తర్వాత ఏం అద్భుతం జరిగిందో వినండి. విమానై సహ భక్తైశ్చ హరిరావిర్భూవ జయ శబ్ద నమశ్శబ్ద సత్రా సంభవస్తదా. అప్పుడు తన భక్తులతో పాటు స్వయముగా శ్రీకృష్ణుడే అనేక విమానాలు తీసుకుని వచ్చేసాడు. ఇంచేత ఇక్కడ ముందే చెప్పబడింది, ఈసారి ఎవరైతే శ్రీమద్ భాగవతం వింటారో జాగ్రత్తగా వినండి. ఈసారి ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం వింటారో గ్యారంటీగా అలాంటి సంఘటన జరగవచ్చు. రెండోసారి ఈసారి ఇప్పుడు కాదు. పాశ్చజ్జని చక్రే హర్ష తత్ర స్వయం హరి గోకర్ణత్తు సమాలింగ్య కరోత్ సత్సదృశం హరి. పంచధన్య ధ్వని చేస్తూ స్వయముగా శ్రీకృష్ణుడే వచ్చి గోకర్ణుణ్ణి కౌగలించుకున్నాడు. శ్రోత్రోన్నన్యాన్ ఘనశ్యామాన్ పీత కౌశేయ వాసస కిరీటిన కుండలిన సదా చక్రే హరిక్షణాత్. దాని తర్వాత అలా చేయి తిప్పాడు. వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు లాంటి వేషంలో వచ్చేశారు. దద్ధామే ఏ స్థిత జీవ ఆశ్వ చాండాల జాతయ విమానే స్థాపితాస్తేపి గోకర్ణ కృపయా తదా. ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి అందరూ కూడా విమానమే కించేశారు. ప్రేషితా హరి లోకేతే యత్ర గచ్చతి యోగిన గోకర్ణేన స గోపాలో గోలోకం గోపవల్లభం కథా శ్రవణత ప్రీతో నిర్యయో భక్తవత్సల. ఈ విధంగా భక్తవత్సలైనటువంటి శ్రీకృష్ణుడు ఈ కథ వినటం వల్ల వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గోకర్ణుడితో పాటు తీసుకుని గోలోకంలోకి తీసుకెళ్లిపోయారు. నేను చెప్పింది నీకు గుర్తుందో లేదో, ఈ గురువులందరూ కూడా ఏం చేస్తున్నారని చెప్పాను నేను. ఇంకట మీరు నటించటం కాదు, ఇంకా నాకు ఈ ప్రపంచం వద్దు, ఇక్కడ ఏమీ లేదు, పిచ్చివాళ్ళలాగా పుట్టడం చావటం పుట్టడం చావటమే తప్ప ఏమీ లేదు, కానీ మీరు ఉన్న చోట మీకు రుణానుబంధం వల్ల మాత్రమే మీరు పుట్టారు, ఆ రుణాలు తీసుకోకుండా గోకర్ణుడు కాదు కదా శ్రీకృష్ణుడు వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకెళ్లలేడు. ఇంచేత రుణానుబంధాన్ని ముందు వదిలించుకోవాలి. రుణానుబంధం వదిలించుకున్న తర్వాత ఏంటాలి, టప్ 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 అని ఏడు సార్లు అనిపించాలి. ఏడు సార్లు ఎక్కడెక్కడ మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం ఒక్కొక్క లెవెల్ పెరగటం. లెవెల్ పెరగటం ఎలా ఉంటుంది, వాసనలు మూలాధార చక్రం మీద ఆధారపడినటువంటి జీవితం ఉందంటే మొదటి మెట్టు, రుచి మీద ఆధారపడింది రెండవ మెట్టు, దృశ్యం మీద ఆధారపడింది మూడవ మెట్టు, స్పర్శ మీద ఆధారపడింది నాలుగవ మెట్టు, వాక్ మీద ఆధారపడింది ఐదవ మెట్టు. వాక్ అంటే కథాశ్రవణం. మీరు ఆ స్థితిలో కనుక ఉంటే, కానీ మీరు ఆ స్థితిలో ఉన్నారా లేదా, మీలో అందరూ ఓటో క్లాస్ చదివిన వాళ్ళేనా, ఓటో క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఓటో క్లాస్ కూడా చదవలేదా, ఎన్నో క్లాస్ చదివా, ఒకేసారి ఐదో క్లాస్ చదివింది, ఆవిడ ఐదు రెట్లు ఎక్కువ. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే, ఒక చోట కూర్చొని వాక్ విని జ్ఞానం సంపాదించుకునే ఎబిలిటీ మీకు ఉందా లేదా దీన్ని బట్టి అర్థమైపోయింది కదా. స్కూల్లో చదువుతున్నప్పుడు మీరేం చేస్తారు, కూర్చుని ఉంటారు అంతేనా, కూర్చునుండి జ్ఞానం ఎలా వస్తుంది మీకు, అంతే కదా. అంచేత వింటే జ్ఞానం సంపాదించుకునే బుద్ధి మీకుంది, కానీ భాగవతం వింటే జ్ఞానం సంపాదించుకునే బుద్ధి రావటం లేదు, అంతే తేడా. ఎలాగా ఆ బుద్ధి తెచ్చుకోవాలంటే పెద్ద కష్టం కాదు కదా, వింటాం అర్థమైంది మీకు, వింటే జ్ఞానం ఎలా వస్తుందో తెలుసు, పరీక్షలు ఎలా రాయాలో తెలుసు, ఒకవేళ పరీక్షలు రాయలేకపోతే ఎలా రాయించుకోవాలో తెలుసు, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఏ విధంగా మీరు చేసినా పర్వాలేదు, మీరు ఎలాగో అలాగా విన్నది దాటిం చేయటం చాలు. అంచేత ప్రేషిత హరి లోకే తే యత్ర గచ్చతి యోగిన గోకర్ణేన స గోపాలో గోలోకం గోపవల్లభం కథా శ్రవణ తత్ప్రీతో. ఇందుకు నేను చెప్పింది, విని జ్ఞానం సంపాదించుకునేటటువంటి టెక్నిక్ మీకు వచ్చు, కానీ అదే టెక్నిక్ ఇక్కడ ఉపయోగించుకోవాలి. మీరు ఒక ఎంఎస్సీ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు వింటారంతే కదా, విన్న తర్వాత ఏం చేశారు, మననం చేసుకున్నారు, దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చేసుకున్నారు, ఆ అర్థమయ్యేటట్టు చేసుకునేది మళ్ళా మీరు బయటకి చెప్పగలుగుతున్నారు అంతే కదా. ఆ విధంగా కనుక శ్రీమద్ భాగవతాన్ని మీరు వింటే మేము గోలోకానికి వెళ్ళిపోతాం. ఎత్ర సూర్యస్య సోమస్య సిద్ధానాం నగతి కదా తమ్ లోకం హి గతాస్తేస్తో శ్రీమద్ భాగవత శ్రవాత్. సూర్యుడు చంద్రుడు అగ్ని సిద్ధులు ఎక్కడికి వెళ్లలేరు, ఆ స్థితికి శ్రీమద్ భాగవతము వినిన వాళ్లు వెళ్తారు. గ్రూమోత్రేకిం ఫలవృందముజ్వలం సప్తాహ యజ్ఞేన కథాసు సంచితం కరణేన గోకర్ణ కథాక్షరోయే పీతశ్చ చేగర్భగతానభూయ. నారదుడికి ఈ నలుగురు కుమారులు చెప్తున్నారు, ఈ కథను విన్నటువంటి వాళ్లు మళ్ళా తల్లి గర్భంలోకి రారు. వాతాంబు పర్ణాశనదేహ శోషణే స్తపోభిరుగ్రైశ్చిరకాల సంచితే యోగశ్చ సంయాంతి నతాంగతిం వై సప్తాహ గాథా శ్రవణేన యాంతియాం. కేవలము ఆకుల మీద తపస్సు చేసేటటువంటి వాళ్లు, వాయుపక్షకులు, హిమాలయాలలో ఎక్కడెక్కడో లోతైనటువంటి గుహలలో ఉంటూ రకరకాలైనటువంటి తపస్సులు చేసేటటువంటి వాళ్లు ఏ లోకానికి వెళ్లలేరో ఆ లోకానికి సప్తాహ శ్రవణం చేసేవాళ్లు వెళ్ళిపోతారు. ఇతిహాసమిమం పుణ్యం శాండిల్యోపి మునీశ్వర పథసే చిత్రకూటస్థో బ్రహ్మానంద పరిప్లుత. ఈ శ్లోకము చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకము, 89. ఇది మీకు వదిలేస్తున్నాను అర్థం చేసుకోవటానికి, దాని అర్థం మాత్రం చెప్తున్నాను వినండి. ఇది మధ్యలో దూర్చాడు ఈ శ్లోకం, అసంబద్ధంగా ఉంటుంది ఈ శ్లోకం. ఇతిహాసం ఇమం పుణ్యం శాండిల్యోపి మునీశ్వర పఠతే చిత్రకూటస్థో బ్రహ్మానంద పరిప్లుత. ఈ పరమ పవిత్ర ఇతిహాసం యొక్క పాఠము అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శ్రీమద్ భాగవత మహాత్మ్యము చిత్రకూటములో నివసిస్తోన్నటువంటి మునీశ్వరుడైనటువంటి శాండిల్యుడు కూడా బ్రహ్మానందంలో ఉండి చదువుతాడు. చిత్రకూటము అది, చిత్రకూటంలో జరిగినటువంటి పరిస్థితులు అవి మాతాజీ యొక్క బయోగ్రఫీలో చాలా స్పష్టంగా రాసి ఉన్నాయి. లింక్స్ మీకు తెలుస్తాయి. ఇది ఎలా ఉంటుంది, ఈ చిత్రకూటం అంటే ఏమిటి అనేది తర్వాత తర్వాత మనకు అర్థమవుతుందేమో చూద్దాం. ఆఖ్యానమేతత్ పరమం పవిత్రం శృతం సకృద్వై విదేహ దౌహగం శ్రాద్ధే ప్రయుక్తం పితృతృప్తిమావహే నిత్యం సుపాఠాద పునర్భవంచ. ఈ కథ చాలా పవిత్రమైనటువంటిది. ఒక్కసారి వింటేనే అన్ని పాపరాశులను నాశనం చేసేస్తాయి. శ్రాద్ధ కాలంలో దీన్ని కనుక చదివితే పితృగణం కూడా తృప్తి అవుతుంది. నిరంతరము ఎక్కడ దీన్ని పాఠము జరుగుతూ ఉంటుందో మోక్షము ప్రాప్తిస్తుంది. ఇక శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్ భాగవత మహాత్మ్యే గోకర్ణ మోక్ష వర్ణనం నామ పంచమోధ్యాయ. ఇంచేత ఇంకోటి చాలా విచిత్రమైనటువంటి ఇంటర్లింక్స్ ఏంటంటే శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క జన్మ ఎప్పుడు జరిగింది అంటే వాళ్ల నాన్న 1008 సార్లు సప్తాహం పూర్తి చేసిన తర్వాత, భాగవత సప్తాహంలో పండిత్ రూప్కిషోర్ శర్మ చాలా అద్భుతమైనటువంటి వెరీ ఫేమస్ మ్యాన్ నార్త్ ఇండియాలో. ఇంకా తగ్గదా?
Hare Krishna Govinda Hare Krishna.